This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On Air.
Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
నూట 5.4 ఎఫ్ఎం ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ శశి. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో కవిత్రయం అని మనం పిలుచుకునే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారు వీరు ఆంధ్ర మహాభారతాన్ని విరచించిన తరువాత అక్కడి నుంచి మొదలైన తెలుగు ప్రశస్తి ఇప్పటిదాకా ఇంకా కొన్ని వేల సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా మహానుభావుడు నన్నయ్య గారికి, ఆయన తెలుగు చేసిన సేవకి, తెలుగు వ్యాకరణం రాసినందుకు గాను ఆ మహానుభావుడికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఆంధ్ర మహాభారతం ఎప్పుడైతే సంస్కృత మహాభారతం నుంచి మహావ్యాసుడు రాసినటువంటి భారతం మహాభారతాన్ని తెలుగీకరించారో అప్పటి నుంచి మన తెలుగు కవుల యొక్క ప్రశస్తి మొదలై దిగదిగద్దాలకు వ్యాపించి మహానుభావుల చేత జయజయలు కొట్టించుకున్న మన తెలుగు కవుల గురించి ఈరోజు కొంచెం మాట్లాడాలనిపించింది. అందుకే మీ అందరితో ఈ కొంచెం పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. కాలానుసారంగా వెళ్దాం. 11 నుంచి 14వ శతాబ్దం వరకు నన్నయ్య, తిక్కన, ఎర్రన గారు ఉంటే, ఆ తరువాత గోణ బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణంతో తెలుగు సాహిత్యానికి మరొక కలికితురాయిని ఇవ్వడం జరిగింది. అందులో 7 ఖండాలు ఇప్పటికీ కూడా మనం రంగనాథ రామాయణాన్ని చదువుకోవడానికి కారణం తెలుగు నుడి, తెలుగు ఒడి, తెలుగు భాష, తెలుగు చేష్టలు అందులో ఉన్నాయి. అది మనొక లైఫ్ లాగా, మన జీవితంలో ఒక భాగంలాగా అయిపోయినది రంగనాథ రామాయణం. అటు తర్వాత మహాకవి శ్రీనాథుడు, ఎన్టీ రామారావు గారు ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు, దాదాపు ఆయన సినిమా కెరీర్ అవసాన దశలో ఉన్నప్పుడు బాపు గారిని పిలిచి శ్రీనాథుడు సినిమా చేయమని అడిగారట. అయితే బాపు గారు, రమణ గారు అన్నారట, ఎవరైనా కూడా పడి లేచిన వాడి జీవిత చరిత్ర చూడాలనుకుంటారు, కానీ పడిపోయిన వాడి జీవిత చరిత్ర చూడాలనుకోరు కదండి. మీలాంటి గొప్ప నటుడు, పెద్ద నటుడు అలాంటి సినిమా ఎందుకు చేయడం, అంటే కమర్షియల్గా సక్సెస్ కాదు అని వాళ్ళు సలహా ఇస్తే రామారావు గారు అన్నారట, నా కోసం చేసి పెట్టవయ్యా అని. ఎందుకు ఆ మాట ఇప్పుడు చెప్పాలనుకున్నాను అంటే, శ్రీనాథ మహాకవి అత్యద్భుతమైన తెలుగు కవి, కానీ ఆయన జీవితం మనం గమనిస్తే రాజుల దగ్గర గండపెండేరాలు తొలగించుకున్న దగ్గర నుంచి ఏమీ లేకుండా చివరికి అయిపోయిన సందర్భం మనం గమనిస్తాం. అలాంటి కవి జీవితాన్ని, అలాంటి కవి కవితల గొప్పతనాన్ని ఒక తెలుగు సినిమా ద్వారా అంత గొప్ప, అంత పెద్ద నా హీరో ప్రచాటి చెప్పాలనుకోవడం ఆయన గొప్పదనం. తెలుగు సాహిత్య సేవకు శ్రీనాథుడు ఎంతగా చేశారో ఆయన జీవితాన్ని మనకు తెలియజెప్పడానికి, సాధారణమైన నాలాంటి ఒక మామూలు మనిషికి అర్థమయ్యేలాగా చెప్పడానికి రామారావు గారు పడిన కృషి కూడా అంతే గొప్పదిగా నా మనసు వరకు నేను భావిస్తాను. అయితే శ్రీనాథుడు రాసినటువంటి శాలివాహన సప్తశతి కానీ, పలనాటి వీరచరిత్ర కానీ, ముఖ్యంగా కాశీఖండం, నేను చదువుకున్నప్పుడు 1990లో తెలుగులో మీ అందరికీ చాలా తెలిసిన చాలా ఫేమస్ పద్యం అటజని కాంచ భూమిసురుడంబర చుంబిసిరఝురి అని ఉంటుంది కదా, ఆ పద్యం ఉంటుంది అది. దాంతో మనము అందరం శ్రీనాథుడిని గుర్తుపెట్టుకోగలుగుతాం. అలాగే ఆయన రాసిన భీమఖండం, హరవిలాసం ఇవన్నీ అప్పటికి మహారాజుల దగ్గర కొన్ని వేల వరహాలు ఆయన ముందు గుమ్మరించి గండపెండేరాలు వంగి ఆయన కాళ్లకు తొడిగి మహాకవిగా ఆయన్ని కీర్తించారు. దాని తరువాత 15వ శతాబ్దంలో బొమ్మెర పోతన గారు, ఈ మహానుభావుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, మనందరికీ తెలిసిన విషయమే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి వచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృతార్థి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆయన రాసినటువంటి భాగవతానికి ముందుగా దేవుళ్ళనందరినీ తలుచుకుంటూ అమ్మా 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 అని ఆ దుర్గాదేవిని సొంత తల్లిలాగా పిలిచి ఆమె కృపా కటాక్షాలని నిండుగా పొందినటువంటి మహానుభావుడు ఆయన. మనకందరికీ తెలిసిన భాగవతాన్ని ఆంధ్రీకరించడంతో పాటు వీరభద్ర విజయము, భోగినీ దండకము, ఆ తర్వాత నారాయణ శతకం కూడా, ఇంకా కొన్ని కూడా ఆయన రాశారు. ఆయన రాసిన వాటన్నింటిలోకి శ్రీమద్ భాగవతం అత్యద్భుతమైనదిగా, ఇప్పటికీ కూడా సంస్కృత భాగవతానికి ఎంత గొప్పతనం అయితే ఉందో తెలుగులో ఆయన రాసినటువంటి భాగవతానికి కూడా బీజాక్షరాలు పొందుపరిచి ప్రతి పద్యాన్ని ప్రతి దాన్ని దైవికంగా మార్చి రాసినటువంటి మహానుభావుడు బొమ్మరి పోతన గారు. ఆయన తెలుగు భాషకు చేసిన సాహితీ సేవ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు ఒకసారి వందనాలు. అటు తర్వాత మనం హీరోయిక్గా ఫీల్ అయ్యే ఇంకొక క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన గనక విజయనగర సామ్రాజ్యాన్ని మనం గమనిస్తే తుంగభద్ర నుంచి ఇటు ఒరిస్సా వరకు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ఇన్ని రాష్ట్రాలలో ఆయన దాంట్లో ఉన్నా కూడా కన్నడలో ఆయనని మూడు రాయరగండ అంటారట. అంటే మూడు రాజ్యాలకి రాజు, ముగ్గురు మూడు కుటుంబాలకు పెద్దలాగా. అలాంటి ఆయన తెలుగులో పద్యం రాస్తూ ఆముక్త మాల్యద రాస్తూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగారట, ఏమయ్యా మీరు మూడు రాజులకు రాజువి, ఇంత ఎంపరర్వి, నువ్వెందుకు మరి అన్ని భాషల్లో కాకుండా తెలుగులో రాస్తున్నావు అంటే ఆయన అన్నాడట, తెలుగదేలనన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగులెస్స. అంతటి మహానుభావుడే దేశ భాషల్లో కన్నటికీ తెలుగు తీయదనం గొప్ప చాటి చెప్పినప్పుడు మనం ఆ భాషని మాట్లాడుకోగలగడం, ఆ భాష మాధుర్యాన్ని చూడడానికి మనకి భగవంతుడు ఈ జీవితాన్ని ఇవ్వడం అనేది మన అదృష్టంగా నాకు అనిపిస్తుంది. మరి ఆ తర్వాత ఆ శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయనకు రాసిన వాటిదే కాకుండా తెలుగుకు ఆయన చేసిన సేవ అల్లసాని పెద్దనగారు కానీ, దుర్జటి గారు కానీ ఇలాంటి మహామహాకవులు అష్టదిగ్గజాలుగా ఏర్పరిచి తెలుగు సాహితీ చరిత్రకు కానీ తెలుగు సాహిత్యానికి కానీ ఆ మహానుభావుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. కర్ణాటకలో ఇప్పుడు ఈ రోజుకు కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఎంత గొప్పగా జరుపుకుంటారంటే ఆయన తెలుగుకు చేసిన సేవకి మనం ఇంకా ఎంతో రుణపడిపోయి ఉన్నామని నా ఉద్దేశం. ఆయనను మరింతగా తలుచుకునే రోజులు రావాలని, ఆయన జయంతిని ఒక పండగలాగా తెలుగువాడు, తెలుగు తెలిసినవాడు, తెలుగుకి తెలుగును అభిమానించేవాడు, తెలుగుగాడిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడూ జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ తర్వాత పింగళి సూరన్న గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన 16వ శతాబ్దంలో రాసినటువంటి కళాపూర్ణోదయం కానీ, ప్రభావతి ప్రద్యుమ్నం కానీ, అలాగే రాఘవ పాండవీయం కానీ ఇవి అప్పటికి క్లాసిక్ పోయట్రీలో ఒక మాస్టర్ పీస్ లాగా, ఇందాక నేనట్టు కలికితురాయిలాగా మిగిలిపోయినటువంటి ముఖ్యమైనవి అన్నమాట. అటు తర్వాత మనమందరం చిన్నప్పుడు మిత్రలాభం చదువుకున్నటువంటి పరవస్తు చిన్నయ్య సూరి గారు, ఈయన కథలు ఎంత ఫేమస్ అంటే ఇప్పటికీ నేను 2022లో మీతో మాట్లాడుతూ 1800 సంవత్సరంలో పరవస్తు చిన్నయ్య సూరి గారు సగం వ్యాకరణం అప్పటికున్నటువంటి గంభీరమైన తెలుగు భాషలో రాసినటువంటి మిత్రలాభం గురించి మనం మాట్లాడుకుంటే మీలో కొంతమంది దాని గురించి తెలిసింది అంటే అది ఆయన గొప్పతనం. పంచతంత్రం అని ఈటీవీలో ఆదివారం ఒక షో వచ్చేది, దాంట్లో చాలా వరకు కథలు పరవస్తు చిన్నేశ్వరి గారు రాసినటువంటివి. అలాగే ఆయన తెలుగుని మరింతగా పిల్లల దాకా పరిచయం చేస్తూ బాల వ్యాకరణం రాసినప్పుడు అది నన్నయ్య గారి తర్వాత తెలుగుని, తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి అంత సేవ చేసిన వారిగా ఆయన్ని గుర్తించారు. మనం మాట్లాడుకున్నటువంటి అప్పటికి చిన్నేశ్వరి గారి రచనలు ఒక విప్లవం, ఎందుకంటే అప్పటిదాకా పూర్తిగా కవిత్వంలో మునిగిపోయిన తెలుగు సాహిత్యానికి కథలని అంతే హృద్యంగా పరిచయం చేసి వాటిని జనాల్లోకి, ఎక్కడో మారుమూల ఉన్న సాధారణమైన వాడి మనసుల్లోకి కూడా చొప్పించగలిగిన కవి పరవస్తు చిన్నేశ్వరి గారు. అటు తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మహానుభావుడు గురజాడ వెంకట అప్పారావు గారు. గురజాడ వారి కన్యాశుల్కం ఇప్పటికీ ఎంత గొప్పదో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు తీస్తే పాన్ ఇండియా సినిమాని ఎలాగైతే మనం మాట్లాడుకొని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నామో, ఆ కాలంలో కన్యాశుల్కం అనే ఒక నాటకం తెలుగు భాషలోంచి కొన్ని పదుల భాషల్లోకి అనువాదమై అప్పటికి పాత్ బ్రేకింగ్ అంటారు కదా, అలా కన్యాశుల్కం అనే ఒక నాటకం ఇప్పటికీ అందులో గిరీశం పాత్రని మనం మాట్లాడుకుంటాము అంటే పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అనే ఆ మాట నాకు ఇప్పటికీ సర్వసాధారణంగా గుర్తుంది. ఏదో సినిమా డైలాగ్ లాగా గుర్తుంది అంటే ఆయన అప్పటికి దాంతో క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఇప్పటికీ మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే ఇప్పటికీ ఉన్న రిలవెన్స్, ఈ రెండు ఆయన గురజాడ గారి కవితల్ని, కథల్ని, నాటికల్ని, మాటల్ని ఇప్పటికీ స్పెషల్గా ఉంచుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం గురజాడ వెంకటప్పారావు గారి గురించి చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన తెలుగు భాషకి ఒక కొత్త దశని, దిశని చూపించారు ఆయన రచనలతోటి. అప్పటిదాకా పూర్తిగా ఒక మూసగా, ఒక వ్యాకరణం ఎక్కువగా లేదా సంస్కృతం ఎక్కువగా ఉండిపోయినటువంటి భాషని పూర్తిగా తిప్పి సాధారణమైన మనుషులు మాట్లాడుకునేలాగా కూడా చేశారు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుతూ గురజాడ వెంకటప్పారావు గారి గొప్పతనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కాలానుక్రమంగా కవుల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలామందిని మనం మాట్లాడుకోవట్లేదు, కానీ నాకు తెలిసి నాకు తెలిసిన కవుల గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చాలామంది గురించి మిస్ అయి ఉంటాను, దయచేసి క్షమించాలి. కానీ నాకు తెలిసినంత వరకు తెలుగు భాష ఏ రకంగా మార్పు చెందుతూ, అలా మార్పు చెందినప్పుడు ఒకసారి ప్రతిసారి ఆ బౌండరీని పుష్ చేస్తూ వచ్చిన వాళ్ళు అప్పటిదాకా ఉన్న ఒక పద్ధతిని చెరిపేసి కొత్త పద్ధతిని పరిచయం చేసిన వాళ్ళ గురించో నాకు తెలిసినంతవరకు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. అటు తర్వాత గురజాడ అప్పారావు గారి తర్వాత మనం విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి, అలాగే రాయప్రోలు సుబ్బారావు గారి గురించి, వీరిద్దరు కాంటెంపరీస్, సమకాలీకులు అంటారు తెలుగులో, దాదాపు ఒకే సందర్భంలో ఉన్నారు. 1890ల నుంచి దాదాపు 1980ల దాకా వీళ్ళిద్దరూ ఉన్నారు. మోడర్న్ కవితల్లో ఇప్పుడు మనం అన్నిటికన్నా విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే గుర్తొచ్చేది మనకు వేయి పడగలు. పివి నరసింహారావు గారు దాన్ని హిందీలో అనువాదం చేసిన తర్వాత అది ఎంత ఫేమస్ అయిందో కూడా మనకు అంతకన్నా ముందే ఫేమస్, క్షమించాలి, అది హిందీలోకి అనువాదించేలాగా పిఎం క్యాండిడేట్ లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత ప్రేమగా దాన్ని అనువదించేలాగా చేశారంటే అందులో ఉన్న గొప్పతనం. ఇప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం, ఆయన కవిత్వం కొంచెం ప్రౌఢంగా ఉంటుందని, ఆయన భాష కొంచెం గొప్పగా ఉంటుందని చాలా ప్రతీతి. ఆయన ఎవరో ఆయన దాంట్లో డౌట్ అడిగితే చదువుకున్న వాడికి చదువుకున్నంత అని చెప్పారట. అంటే కవిలో ఉన్న, ఆయనలో ఉన్న విద్యకు వల్ల ఆయన కలిగిన గర్వం, అది కవికి, మహాకవులకు అందమే కానీ అందరికీ మనలాంటి వాళ్ళకి ఆచరణీయమైతే కాదు. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి కష్టకమల కానీ, తృణకానకం కానీ, లలిత కానీ, ఆంధ్రవల్లి కానీ, ఇలాంటివి మోడర్న్ తెలుగు లిటరేచర్ అంటారు. ఇటువంటి వాటిలో ఆయన రాసినటువంటి పద్ధతి, ఆయన పరిచయం చేసిన థీమ్స్ ఎలాంటివి అంటే రూరల్ లైఫ్ కానీ, లేకపోతే ఒక గొప్ప జాతీయవాదం కానీ, న్యాచురలిజం అంటారు ప్రకృతి సిద్ధంగా జరిగేవి కానీ, ఇలాంటి అద్భుతమైన థీమ్స్ తీసుకొని కొత్త మోడర్న్ తెలుగు లిటరేచర్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు ఆయన. విశ్వనాథ సత్యనారాయణ గారి సమకాలీకులే కానీ ఈయన ఎక్కువగా గురజాడ అప్పారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ మోడర్న్ తెలుగుని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగుని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగుకి ఈ రూపం రావడానికి, అలా రూపాంతరం చెందడానికి సహాయపడిన ఒకనొక కవి గారు. అలాగే ఆ తర్వాత నూరి నరసింహ శాస్త్రి గారు కానీ, త్రిపురనేని గోపీచంద్ గారు, కొడవటి గంటి కుటుంబరావు గారు, వీళ్ళంతా కూడా ఆ తర్వాత తెలుగుని ఇంకొంచెం సరళం చేస్తూ నావల్సు, అప్పుడు మనమైతే నవలలు, డ్రామాలు, లేకపోతే చిన్న చిన్న క్రిటిక్ అంటారు కదా ఇప్పుడు, అలా ఒక చిన్న వ్యాసం రాయడం, ఇలాంటివన్నీ పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు, అలాగే బలివాడ కాంతారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ మోడర్న్ కవిత్వాన్ని పుణికిపుచ్చుకొని మార్చిన వాళ్ళు. ఇదే సందర్భంలో ఒక మహాకవి కూడా ఉన్నారు, ఆయనే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. 1910 నుంచి 1983 వరకు మన అదృష్టం ఆయన సినిమాల్లో కూడా రాయడం వల్ల ఆయన కవితలు సినిమా వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని తెలియకుండానే మనం పాటలు పాడుకోవడం, ఆ మహానుభావాన్ని తడుచుకోవడం జరుగుతుంది. ఆయన రాసిన మహాప్రస్థానం కమ్యూనిస్టు పార్టీ లేదా పార్టీలతో సంబంధం లేకుండా కూడా మనిషిని మనిషిగా ప్రేమించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఒక గొప్పతనాన్ని చాటి చెప్పిన మహానుభావుడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆ సందర్భంలోనే ఆయన సమకాలీకులుగా ఉన్నటువంటి కాళోజీ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది ఆ తర్వాత వచ్చిన అందరు కవులు, విప్లవ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శ్రీశ్రీ గారి ఎఫెక్ట్ వాళ్ళ మీద లేదు అంటే అది నమ్మశక్యం కాదు. అలాంటి ఒక హయ్యర్ బెంచ్ మార్క్ అంటారు కదా, అలా ఆయన సెట్ చేసి వెళ్ళారు. దాని తర్వాత ఇక చాలామంది కవులు దాని తర్వాత వచ్చారు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ కానివ్వండి, మధురాంతకం రాజారాం గారు కానివ్వండి, వాసిరెడ్డి సతీ సీతాదేవి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ఆయన శ్రీశ్రీ గారి తర్వాత మన శ్రీశ్రీ గారికి ఆ టైంకి వచ్చేసరికి తెలుగు కవిత్వం అందాలు, వ్యాకరణాలు, పురాణాలు, పుక్కిటి పురాణాలు వీటన్నిటినీ దాటేసుకొని రక్తం ఎరుపు రంగు పూసుకోవడం మొదలుపెట్టింది. సాధారణ మనిషితో కూడా మాట్లాడేలాగా కవిత్వం చేయగలిగిన స్థాయి వచ్చేసింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి నవల్స్ కానీ, తెలుగు కానీ, ఇవన్నీ ఇక మోడర్న్ తెలుగు సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఇంకా తెలుగు బుక్స్ రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, తెలుగు కవితలు రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, కవితలంటే సరే అందరికీ ఆ మూడ్లో ఉండరో లేకపోతే వెంటనే అర్థం కావో, కవి హృదయం అర్థం కాదో, కానీ ఇప్పటికీ తెలుగు బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు కదండి. దయచేసి మీరు వెళ్ళి, మీకు ఒకవేళ మీరు కాంటెంపరీగా ఉండాలి లేదా మోడర్న్ ఉన్నాం మేము, మాలాంటి వాళ్ళకి సెట్ అయ్యేలాగా సినిమాలు మాత్రమే ఉంటాయని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పటికీ ఖదీర్ బాబు లాంటి వాళ్ళు కరెంట్ ట్రెండ్లో తెలుగు కథలు రాసేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక బుక్ కొని చదవండి. తెలుగు భాషని చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ భాషలో ఉన్న తీపిదనం ఎలాంటిదంటే, ఇంకొక మారు చదువుదాం లేదా ఇంకొక మాట తెలుసుకుందాం అంటారు. అన్నమయ్య గారు అన్నట్టు ఒక మాట ఆయన శ్రీ మహావిష్ణువు అదే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ, తలపు లోపల వెలుగు తత్వ ప్రదీప అన్నారు. అంటే మన ఆలోచన లోపల ఉండి మనకు ఒక తత్వాన్ని క్రియేట్ చేస్తాం కదా, మనం ఏ పని చేసినా అది ర్యాండమ్గా చేయడానికి వెనక మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనల్ని వెలిగించే మహానుభావుడా అన్నాడు ఆ దేవుడి గురించి మాట్లాడుతూ. అంతకన్నా గొప్ప నిర్వచనం భగవంతుడికి ఏముంటుంది? అంత గొప్ప నిర్వచనం చెప్పగలిగిన భాష మన భాష, తెలుగు భాష. ఆ తెలుగులోని తీపిదనాన్ని మరింతగా అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి అంటే తెలుగు భాషని చదవడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. దయచేసి మీకు చేతనైనంత వరకు ఒక్క బుక్, ఒక్క తెలుగు కథ, తెలుగు కవితల బుక్, మీకు నచ్చింది కామెడీ బుక్, సరదా బుక్, దయచేసి ఒకటి చదివి మీకు చేతనైనంత వరకు ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నించండి. తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి అంతకన్నా గొప్పగా సేవ చేయడం ఇంకేమీ లేదు. ఏవీ కాకపోతే మీరు ముళ్ళపూడి రమణ గారి బుడుగు చదవండి, చాలా సరదాగా జరిగిపోయే బుక్. లేదు మీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అనుకుంటే అదే ముళ్ళపూడి రమణ గారు రాసినటువంటి బాపు రమణీయం చదవండి. మీరు ఆయన ఎన్టీ రామారావుతో కానీ, రాఘేశ్వరరావు గారితో కానీ, చిరంజీవి గారితో కానీ వీళ్ళందరితో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఎంత హృదయంగా వివరిస్తారో, ఆ మాటల తెలుగు సరళి ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. అది చదువుతూ ఉన్నప్పుడు సినిమాల గురించి తెలుస్తూ ఉంటుంది, కానీ అంతర్లీనంగా తెలుగు భాషలో ఉన్న తీపిదనం కూడా మనకు అర్థమవుతుంది. అలా దయచేసి ఏదో ఒకరోజు, ఏదో ఒకసారి సమయం చూసుకొని కనీసం ఒక తెలుగు బుక్ కొని మీ ఇంట్లో పెట్టుకుంటారని, ఏదో ఒకరోజు మీ ద్వారానో మీ పిల్లల ద్వారానో చదివిపిస్తారని, అలా చదివినప్పుడు ఎంతో కొంత తెలుగు భాషకు సేవ కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారానికి ఇంతే సంగతులు. వచ్చే వారం మరింకేదైనా విషయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నేను మీసేసి, మీరు వింటున్నారు 105.4 FM ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో సనర్థి.
చేరను మాయదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి, రాముడికి జానకి పెళ్లి కుదిరినది, సందడికి బిందులకి ఇల్లు మురిసినది, గల గల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు, కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు, కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు, ఎదురుగా నిలిచెను మా కన్నులకి, రాముడికి జానకి పెళ్లి కుదిరినది, సందడికి బిందులకి ఇల్లు మురిసినది. అమ్మలేని మా ఇంట్లోకి వది నంబరాక, ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక, అన్నగారు తననేమన్నా ఊరుకోను ఇంకా, నా చిన్ని అల్లరులన్నీ భరించాలి అంతా ఓర్పుగా, కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు, కొత్తగా చేరెను మా ఎదగుడికి వెలుతురులు వెన్నెలలు, ఎదురుగా నిలిచెను మా కన్నులకి, క్షింతలుగా జరగాలి పెళ్ళి, అందమైన దంటను చూసి మురవాలి తాళి, విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన దాబిలి, కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు, కొత్తగా చేరెను మాయదగుడికి వెలుతురులు వెన్నెలలు, ఎదురుగా నిలిచెను మా కన్నులకి,
ఖారే మొగా చూసావే बसले सगळ्या कुबोकचे पोटाते हे वाटी जो उलानी काटे माडी तू वेता तो एतो वेते ते आले तू वारे केनाय सुकाचे केनाय दुखाचे ते तशेच घडना दिसताय तसे कांयच असना हो रित्या भोवणेची सार जावन आसा जिणेची त्रासा तूं आसा रुच ती सुखाची येता वता ते आले तूं वारे फुलांनी काटे माडे तूं येता येता वता ते आले तूं वारे केन्नाय सुखाचे केन्नाय दुखाचे ते
This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On the Air.